ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వాగ్దానము మన అందరి కొరకు ఈ వారంలో ఇస్తున్నటువంటి దేవుని యొక్క మాట. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, సెకండ్ కింగ్స్ చాప్టర్ 4, రెండవ రాజులు 4వ అధ్యాయం. ఈ మాట కొరకు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారనే విషయం నాకు తెలుసు. మీకంటే ముందు నేను ఎదురు చూస్తూ ఉంటాను, ఎందుకంటే నాతో దేవుడు ఏం మాట ఇస్తున్నాడా, ఈ వారమంతా దేవుడు నన్ను ఎలా నడిపించబోతున్నాడో, ఏ పరిస్థితుల మధ్య నేను ఉండబోతుంటే దేవుడు నాకు ఏ మాట ఇవ్వబోతున్నాడు అని మీతో పాటు నేను కూడా ఆసక్తితో ప్రభు దగ్గర కనిపెడతా ఉంటాను. మరి ఆయన ఇచ్చినటువంటి మాట, దేవుని మాట బైబిల్లోంచి చూద్దాం. తీసారా, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు, 42, 43, 44, 3 వర్స్. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతి ఎవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నెలతో కొన్ని పండ్లను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయటకే దానిని వడ్డించుము అనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుమని మరలా చెప్పెను అనుందా, ఆజ్ఞ ఇచ్చెను అనుందా? ఆజ్ఞ ఇవ్వడం వేరు, చెప్పడం వేరు, ఇది ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఏం జరిగింది, పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత ఏమైందట, మిగిలిపోయింది. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వచనాల్లో ఉన్నటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఇచ్చినటువంటి మాట చూశారు కదా. వాడు తీసుకొచ్చినప్పుడు ఎన్ని తెచ్చాడు, 20 రొట్టెలు, కొన్ని వెన్నెలు, కొన్ని పండ్లు తీసుకొచ్చాడు. అక్కడ తినడానికి ఎంతమంది ఉన్నారట, 100 మంది ఉన్నారు. ఏమండి 20 రొట్టెలు, 100 మందికి మీరు ఎన్ని రకాలుగా, ఏ స్త్రీ ఈ క్యాటరింగ్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు కూడా చేయలేరేమో, ఈ హౌస్ మేనేజ్ చేసేవాళ్ళు, చాలా ఇంపాసిబుల్ టాస్క్ ఇది. తక్కువ ఎక్కువ మందికి పంచాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో వాడికి డౌట్ వచ్చింది, ఆ కామన్ ప్రాబ్లం వచ్చింది. ఆ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎలా చేస్తామో అన్నాడు, మేము చేయలేము అన్నాడు. వెంటనే అక్కడ దైవజనుడు ఏమన్నాడంటే, దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి వడ్డించన్నాడు. వడ్డించడం మొదలు పెట్టాడు. ఆయన మాట ఏంటో చూసారా, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రిలరా, ఈరోజు నీ ముందు అన్ని రకాల పరిస్థితులు చిక్కుబడి ఏం జరుగుద్దో, ఎలా అవుద్దో, మిగులుద్దా, తగిలిపడి ఉంటుందేమో, అప్పు ఎక్కడ చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరిస్తారు, ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, బట్టలు కొనాలి, అన్ని యూనిఫామ్లు మార్చేశారు, ఫీజులు అడ్మిషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉంటుంది, బిల్స్ పెరిగిపోయినాయి, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి, ఇప్పుడు ఏమై ఉంటుంది, నా పరిస్థితి చాలా కొంచెం కదా, నా ఇంట్లో ఉన్నది కొంచెం, నాకు వచ్చేది కొంచెం, నా దగ్గర ఉన్న పరిస్థితి కొంచెం అని అంటున్నాడు. తినగా మిగిలిపోతాయి, ఆమేన్. నువ్వు ఖర్చు పెట్టగా మిగిలిపోద్ది, ఆమేన్. నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నా అది నీ దానిలో నుంచి పిండి పిసుకుతుంటే అయిపోయినట్టుగా అనేక మంది వడ్డించగాది మిగిలిపోతుంది, ఆమేన్. నీ సమస్య ఎంత తీవ్రమైందైనా ఆయన దేవుడు మిగులు బడ్జెట్ని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉండి ఎవ్వరూ సహాయం చేయలేరు అనేటువంటి పరిస్థితి నీ ముందున్నా ఆయన అంటున్నాడు, నేను పంపించాను, ఆ పంపించింది కొంచెమైనా తిరిగి అది నీ పక్షంగా పూర్తి స్థాయిలో మారిపోతుంది, మిగిలిపోతుంది, అన్ని పరిస్థితులను దాటించగలుగుతుంది, నువ్వు కలవరపడకు అని చెప్తున్నాడు. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు కలవరపడకు, భయపడకు, ఎలాంటి పరిస్థితి అయినా మిగులుతుంది. ఇది నీ పరిస్థితి అంతటినీ దేవుడు చూసుకుంటున్నాడు, ఆయన పంపుతున్నాడు, నువ్వు భయపడకు, ఆయన మాట ఇచ్చాడు మిగులుతుందని. ఏ పరిస్థితి అయినా మిగులుతుంది, ఎలాంటి పరిస్థితి వచ్చినా మిగులుతుంది, ఎంతమంది వచ్చినా మిగులుతుంది. నీ కరువు ఉండదు, నీ అవసరత తీరిపోద్ది, భయపడకు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, పరిస్థితి గురించి నువ్వు ఆలోచించుకో, దేవుని మాట మీద నమ్మకం ఉంచు. ఆయన సెలవిచ్చిన మాట ఇది. ఒకసారి ధైర్యంగా చెప్పి మాట, నా కోసం నా పరిస్థితి చూసిన దేవుడు నాకు నింపుదలిస్తున్నాడు, పొంగిపోయే పరిస్థితి వస్తుంది, లోటు ఉండదు, లోపం కలగదు, అప్పు చెయ్యను, నేను అడగను, ఆయన నాకు ఇస్తాడు, మిగులుతుంది, ఆమేన్. వెరీ గుడ్. దేవుని యొక్క మాటను ప్రతిసారి నీ హృదయంలో ఎలా నమ్ముతున్నాము అనే దాని మీదే ప్రభు పనిచేస్తూ ఉంటాడు. పిల్లరా, ప్రతిసారి కూడా మీ నమ్మకాన్ని అభివృద్ధిపరచుకోండి. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో కలుసుకోవటానికి ఆయన వాక్కు అయి ఉండి మన దగ్గరకు వస్తున్నాడు. ఆయన మాటను మనం విశ్వాసం ఉంచుదాం. పిల్లరా, గమనించినట్లయితే గడిచిన దినాలలో మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకున్నాం. మొదటిగా పైకి చూడాలి, రెండోదిగా లోపలికి చూసుకోవాలి, మూడోదిగా బయటికి చూసుకుంటాడు. ఎవరైతే పైకి చూడగలడో వాడు మాత్రమే లోపలికి చూసుకోగలడు. ఎవరైతే పైకి లోపలికి చూడగలరో వారు మాత్రమే ప్రజల మధ్య వారు దేవుని అవసరతలను గుర్తించి దానికి సహాయం చేయడానికి సిద్ధపడగలరు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొంచెం లోపలికి వెళదాం. పైకి చూసాం, లోపలికి చూసాం, బయటికి చూసాం. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 6:45 లూక్ గోస్పెల్ చాప్టర్ 6:45 లూకాసు వార్త 6:45 లూక్ చాప్టర్ 6:45 సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకి తెచ్చును. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు నీవు ఆత్మీయ విశ్వాసంలో ఒక అడుగు నువ్వు ముందుకేసేసి నేను దేవునితో బ్రతకాలనుకుంటున్నాను, దేవునిలా ఉండాలనుకుంటున్నాను, యేసుక్రీస్తు సారూప్యంలోకి రావాలనుకుంటున్నాను, క్రీస్తు మనస్సును నేను ధరింపజేయాలనుకుంటున్నాను, కాబట్టి క్రీస్తు యొక్క లక్షణాలు నాకు కావాలి అని ఆత్మీయ తపన కలిగిన విశ్వాసి శిష్యుడుగా మారుతూ ఖచ్చితంగా ఆయనకు స్నేహితుడుగా ఉండాలి అనే ఆశ కలిగిన వాడికి ఈ మాటలు వినపడతాయి. నేను ఆదివారం చర్చికి వచ్చాను కాబట్టి వింటున్నాను, వెళ్ళాలి కాబట్టి వచ్చాను, మా ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి కూర్చున్నాను, మా ఆవిడ రమ్మంది కాబట్టి వచ్చాను, నీకు వినపడవు ఈరోజు మాటలు. ఈ మాట నీకు స్పష్టంగా ఎప్పుడు వినపడద్దంటే, నేను క్రీస్తు సంబంధిని అయ్యున్నాను, నేను రక్షించబడ్డాను, నేను మరణించి తిరిగి లేచాను, నేను లేచిన తరువాత క్రీస్తు నా కొరకు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళికలకు తగినట్లుగా నేను దైవికమైన పద్ధతిలో నేను జీవించాలనుకుంటున్నాను అనుకునే వాడికి మాత్రమే ఈ విషయం సాధ్యమవుతుంది, లేకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని గమనించండి. నేను కొంచెం లోపలికి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 17 గోస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 17:11 చూడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి చక్కటి స్వరాన్ని గుర్తిద్దాం పిల్లారా. ఈరోజు నావన్నీయు నీవి. జాన్ 17:11 యోహాను సువార్త 17:10 చదువుతున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికరు లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యందుకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, జాగ్రత్తగా నండి, పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యందు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. ఇక్కడ 21 రండి. Verse 21 తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు. చూడండి, ఎవరెవరు? యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నాడు? తండ్రిలో ఉన్నాడు. అంటే ఆ మాట చెప్తున్నాడు చూడండి. 21 నాయందు నీవు నీయందు నేను. ఆయనలో యేసులో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇప్పుడు యేసు ఎవరిలో ఉన్నాడు? తండ్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎవరితో ఉండాలని కోరుకుంటున్నాడు? వారును మనయందు. వారు అంటే ఎవరు? యేసు ప్రభు నామమున రక్షించబడి విశ్వాసం ఉంచి ఎవరెవరైతే క్రైస్తవ విశ్వాసాన్ని వెంబడిస్తూ నేను వెనుతిరిగిపోను, నేను దేవుని బిడ్డగా మారతానని అనుకుంటున్నాడో వాడికే తెలుస్తుంది ఈ విషయం. వాళ్ళు దేవుడైన తండ్రిలోనూ కుమారుడైన క్రీస్తుల్లోనూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి, 23 ఆయన అంటున్నాడు, వారి యందు నేను, నా యందు నీవు, వారి యందు నేను. ఆ లింక్ చూసుకుంటూ ఉండండి. తండ్రిలో క్రీస్తు, క్రీస్తులో తండ్రి, తండ్రి క్రీస్తులు ఇద్దరులోనూ మనము, మనలో యేసు. ఇక్కడ చెప్తున్నాడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారును సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించబడిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుని యొక్క మహిమ ఈరోజు మనందరికీ ఇవ్వబడినప్పుడు మనందరినీ దేవుడు ఎలా చేయాలనుకున్నాడో తెలుసా? సంపూర్ణులుగా చేయాలనుకున్నాడు. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, క్రీస్తు మిమ్మల్ని సంపూర్ణులుగా చేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు అనే పదంలో సంపూర్ణత ఉందా లేదా? ఆయన పరిపూర్ణుడా కాదా? పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు సంపూర్ణతలోనికి మనల్ని కూడా సంపూర్ణులుగా చేయాలని ఆయన ఆశ అయింది. చాలా జాగ్రత్తగా వినండి, నిజమైన క్రైస్తవ్యం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే మనుషులతో కూడి ఉంటుంది. ఈ శబ్దాలు జాగ్రత్తగా వినండి, నిజమైన రియల్ క్రిస్టియానిటీ ఇస్ మింగిల్ విత్ ఓన్లీ ద పీపుల్, ప్రజలతో ఉంటుంది, ప్రజల మధ్యలో పనిచేస్తూ ఉంటుంది. కానీ ఒంటరి క్రైస్తవ్యం మాత్రం లేఖనాలకు విరుద్ధం. ఒక క్రిస్టియన్ ఎలోన్గా ఉండాలి అని అంటే కుదరదు, నువ్వు ఒంటరిగా ఉండడం కుదరదు. దేవుడికి ఇష్టం కాదది, దేవుని చిత్తం కాదు. ఒకవేళ నీ కుటుంబం ఒక్కటే సపరేట్ గా ఉందామన్నా అది కూడా దేవుని చిత్తం కాదు. ఇట్స్ నాట్ రియల్ క్రిస్టియానిటీ. ఇది అమాంగ్ ద పీపుల్, ప్రజల మధ్యలో ఉండేదే దేవుని చిత్తమైంది. అయితే చాలా సార్లు ఈరోజు మనం చూసినట్లయితే అనేకమైన విశ్వాసుల గుంపుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయా లేవా? డాక్టరల్ డిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? అంతేకాదు తగాదాలు ఉన్నాయా లేవా? పరిష్కరించబడని తగాదాలు సంఘాల్లో ఉన్నాయా లేవా? విశ్వాసుల్లో ఉన్నాయి. మనస్పర్ధలు ఉన్నాయా లేదా? అనైక్యత, ఐక్యతగా ఉండకపోవటం అనేటువంటి అనైక్యత ఉందా లేదా? ఈ ఇలాంటి అనేకమైన లోతైన సమస్యలు మిగిలిన వారందరితో కలిసి ఉండడం కంటే వద్దురా బాబు ఏదో చర్చికి వెళ్దాం, ఓ నాలుగు రోజులు నాలుగు మాటలు విందాం, పాటలే పాడుకుని కాసేపు ఒక ఆమె ఉందాం, ఇచ్చేది ఇచ్చేద్దాం, ఇవ్వకపోతే ఒకడు వచ్చేద్దాం, లాస్ట్ వరకు ఒకడు ఉండొద్దు, మనకి ఎవరు జోలు వద్దు, మనం అక్కడనే క్రైస్తవులుగా ఉందాం. అనిపించలేదు నీకు ఎప్పుడూ? అనిపించలేదు? ఈ వాక్యం ఏంటంటే మీ అందరికీ అనుభవం ఉంది. కానీ క్రైస్తవ్యము క్రీస్తు ప్రకటించింది మనము మనము మనము. నేను చదివిన మూడు రిఫరెన్స్లో మీకు ఉంది మనము మనము అంటాడు. నేను సింగిల్ గా ఉన్నట్టు మీరు సింగిల్ గా ఉండాలని యేసుప్రభు కోరుకున్నాడా? మరి మనము ఆయన అంటున్నాడు. మనమేమో వద్దురా బాబు, మనకెందుకు వచ్చిన గొడవ, మన బాధ్యత మనం చూసుకుందాం, మన వ్యక్తితో మనం చూసుకుందాం. లోతుకి వెళ్ళే కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయి, పాస్టర్ దగ్గరికి వెళ్ళే కొద్ది సమస్యలు ఉంటాయి, ఇంట్లోకి వెళ్ళే కొద్ది బద్ద ప్రాబ్లమ్స్, కమిటీలో చేరే కొద్ది నానా తలనొప్పి, వద్దు బాబు. నిజానికి ఇలాంటి ఈ ఒంటరితనానికి ఈ క్రైస్తవ్యమే ప్రేరేపిస్తుంది. మనం ప్రేరేపించబడుతున్నాం, ఎందుకు వచ్చిన గొడవ, వెళ్తాను వింటాను వస్తాను అయిపోయింది, నాకు ఇంక సంబంధం లేదు. కానీ నిజంగా ఇలాంటి వివాదానికి మూలము ప్రాబ్లం ఏంటో తెలుసా? అదుపు చేయలేని బలహీనతలు కాదు, నువ్వే బలహీనత. ద ఓన్లీ ప్రాబ్లం ఇస్ యూ. నీలో ఉన్న అదుపు చేయలేని బలహీనతలు సంఘము మీద కృద్ది, సంఘమును పరిస్థితులు వేరుగా చూడటం నువ్వు ఆలోచిస్తావు. అంతేకాకుండా నీ మనస్సాక్షిని పాడు చేసుకోకుండా అపరిపక్వమైన క్రైస్తవ్యాన్ని జీవిస్తావు. పాడు చేసేసుకున్నావు నీ మనస్సాక్షిని, దాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయవు. అదే బాగనుకుంటావు, పాడైపోయిందే బాగనుకుంటావు. ఇక అనుకుని ఈ పరిపక్వమైన క్రైస్తవ్యానికి బదులు అపరిపక్వమైన క్రైస్తవ్యానికి బయలుదేస్తున్నావు. నేను మీతో ఒక మాట చెప్తాను వినండి, నేను మీకు చూపిస్తున్నప్పుడు దాని వెనక మీ అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి. వాట్ ఇస్ దిస్? ఏ చెట్టు నుంచి వస్తుంది? మామిడి చెట్టు నుంచి ఈ పండు వస్తుంది. ఇది బంగినపల్లి జాతికి సంబంధించినది. తీగ ఉండదా ఉండదా? ఇది న్యాచురల్ గా ముగ్గింది, సున్నాలో రంగులో ఏమి వేసింది కాదు. ఆ చెట్టుకు పండింది, కోసిచ్చారు, చక్కటి తీపి ఉంటుందా లేదా? దీన్ని నేను ఒక పేరు చెప్తాను, మామిడి పండు మధురమైన ఫలం. అవునా కాదా? ఒప్పుకుంటారా లేదా? మామిడి చెట్టు సంవత్సరం వరకు ఏం కాసిందో నాకు తెలియదు, కానీ ఈ రోజు ఈ చెట్టు కిందకి నేను వెళ్ళినప్పుడు ఈ చెట్టు ఫలానా అని ఈ మామిడికాయ కాసిన చెట్టును చూసి నేను దాన్ని గుర్తుపట్టాను. ఏమని? ఇది బంగినపల్లి జాతిది, మంచి చెట్టు మధురమైన ఫలాలు ఇస్తుంది అమ్మయ్యా అనుకున్నాను. ఇట్స్ అన్ యాపిల్, మీ అందరికీ తెలుసు. ఈ యాపిల్ కూడా ఏ చెట్టు నుంచి వస్తుంది? మామిడి చెట్టు. ఇట్స్ ఇట్ మ్యాంగో ట్రీ ఆర్ యాపిల్ ట్రీ? యాపిల్ ట్రీ. మీ అందరికీ ఎవరు చూసారో లేదో తెలియదు కానీ మీకు అర్థమైపోయింది. ఈ యాపిల్ ట్రీ దగ్గరికి వెళ్ళినంత వరకు, ఈ సీజన్ లో ఈ ఫ్రూట్ తీసుకొచ్చేంత వరకు అది యాపిల్ ట్రీయో మ్యాపిల్ ట్రీయో తెలియదు నాకు. కానీ ఈ ఫ్రూట్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అది యాపిల్ ట్రీ. ఈ యాపిల్ ట్రీ ఈ సంవత్సరం పండినప్పుడు వాటికి ఉన్న ప్రతి ఫలాలను చూసినప్పుడు నాకు అర్థమైంది, అరే రే ఇది మంచి ఫలాలు ఫలించేటువంటి చెట్టు, దీన్ని నరకకూడదు, దీన్ని కొట్టకూడదు, దీన్ని తిన్న తర్వాత నాకు అర్థమైంది ఇది తీపిగా ఉందని చెప్పి. మామిడి పండు ఎక్కడి నుంచి వచ్చింది? వెరీ గుడ్. ఈ రెండు కూడా మధురమైన ఫలాలే, మధురమైన రుచినిస్తాయి, మధురమైన సువాసన కలిగి ఉంటాయి, ఆ శరీరానికి ఉపయోగం కలిగి ఉంటాయి, చాలా చక్కగుంటాయి. వీటి చెట్లను బట్టి ఈ ఫలాలను చూసి, ఈ ఫలాలను బట్టి చెట్ల లక్షణాలను మనం గుర్తించగలుగుతాం. నా మాటలు మళ్ళీ వినండి, చెట్లను బట్టి ఈ ఫలాలను చూసాము, ఈ ఫలాలను బట్టి చెట్ల యొక్క మంచితనాన్ని, చెట్ల యొక్క ఉన్నతాన్ని, చెట్ల యొక్క పరిపూర్ణతను మనం గుర్తించాం. అవి ఫలించాయి అన్న విషయం నాకు అర్థమైంది. నిమ్మకాయ, నిమ్మకాయ ఇదే చెట్టు నుంచి వస్తుందండి. నిమ్మ చెట్టేనా, లెమన్ ట్రీ అయినా, ఇంకే ట్రీ కాదు కదా. వెరీ గుడ్. విచిత్రం ఏంటంటే అది ప్రతి సంవత్సరము కూడా చూస్తూ ఉండేటప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అది ఏదో పెరుగుతుందిలే అన్నట్టు పచ్చగా ఉండేది, కానీ ఒక సీజన్ వచ్చేటప్పటికి దాని ఫ్రూట్నిచ్చింది. ఈ ఫ్రూట్నిచ్చినప్పుడు ఈ రెండింటిలో మధురమైన ఫలం ఇదే అంటాను నేను. మధురమైన ఫలము నిమ్మకాయ ఏంటి? మధురమైన ఫలము నిమ్మకాయ యాపిల్ కూడా కాదంటాను. ఎవరికో ఏదో అర్థమవుతుంది. ఇది ఏ ఫలాలు ఇస్తుంది, ఏ రకమైన రుచినిస్తుంది? పులుపు. ఏంటది ఈ రెండు? వెరీ గుడ్. ఈ చెట్లు వాటి స్వభావాన్ని బట్టి చక్కటి మధురమైన లక్షణాలను ఇస్తాయి. ఈ చెట్టు దాని స్వభావాన్ని బట్టి అప్పుడప్పుడు పులగా, అప్పుడప్పుడు తీయగా ఉంటుంది. ఎలా ఉంటుంది? అప్పుడప్పుడా, ఎప్పుడు నా మాట్లాడరే, ఎప్పుడూ పుల్లగానే ఉంటుంది ఈ చెట్టు. ఏ చెట్టు నుంచి వస్తాయి? తీయగా ఉంటుంది మధుర ఫలం, మధురమైన ఫలాలు. ఈ చెట్టు లక్షణం ఏంటి? అప్పుడప్పుడు తీయగా ఉంటుంది, లేదండి అప్పుడప్పుడు పుల్లగా కూడా ఉంటుంది, అప్పుడప్పుడు చేదుగానే ఉంటుంది. ఎప్పుడు అంటే మీరు రెగ్యులర్గా చూస్తారు, తింటారు, వింటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. మామిడి పండు అప్పుడప్పుడు చేదుగా ఉంటుంది, యాపిల్ పండు అప్పుడప్పుడు పుల్లగా ఉంటుంది, నిమ్మ పండు ఎప్పుడూ తీయగా ఉంటుంది, కాకరకాయ నిజమైన మధురమైన చేదుగా ఉంటుంది. అవునా కదా? రైట్ గుడ్. వీటిని దాటి మీకు ఒక మంచి ఫలాన్ని చూపించాలనుకుంటున్నాను. చిల్లి ఇదే చెట్టు నుంచి వస్తుంది, పచ్చిమిర్చి నుంచి. తీయగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఒక్క నిమిషం మళ్ళీ గుర్తు చేసుకుని, మీరు మర్చిపోకుండా గుర్తు చేసుకుని చెప్పండి. నేనేం మెసేజ్ చెప్పట్లేదు, మీకే ఏదో అర్థమవుతుంది. ఒక్కొక్క పండు, ఒక్కొక్క కాయగూరలు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని ఇస్తున్నాయి. నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే నీ ఫలాలు ఎలా ఉన్నాయి? ఇఫ్ యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్, నీ హృదయము నిండింది, నీ నోరు మాట్లాడుతుంది, నీ హృదయంలో ఉన్న లక్షణాలు బయటకు వస్తాయి, నీ మనస్సులో నిండినవే బయటకు తీసుకొచ్చే నువ్వు అప్పుడప్పుడు మామిడి పండులాగా, అప్పుడప్పుడు మిరపకాయలాగా ఉంటున్నావా? అప్పుడప్పుడు పుల్లదనాలు, అప్పుడప్పుడు మధురమైన యాపిల్ పండులాగా ఉంటున్నావా, లేదు ఎప్పుడూ చేదులాగే ఉంటున్నావా? నిన్ను ముట్టుకున్న క్రైస్తవుడిని, ఒక అన్యుడు వచ్చి నిన్ను ముట్టుకుంటే, ఒక సహోదరుడు వచ్చి నిన్ను తాకితే, నీతో మాట్లాడిస్తే నీ ఫలాలు ఎలా ఉన్నాయి? ఫలాలను బట్టే కదా వ్యక్తిని గుర్తించబడతాయి, ఫలాలను బట్టే కదా చెట్టు యొక్క నాణ్యత, దాని యొక్క మెరుగైనతనం గుర్తించబడుతుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చెప్పు, ఒక క్రిస్టియన్ అయితే నీ ఫలాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఏ ఫలంతో నువ్వు పోల్చుకుంటావు? నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని లక్షణాలు కలిగి ఉంటానని చెప్తావా, లేదు ఎప్పుడు ఒకే లక్షణం మిరపకాయలాగా, ఈ నిమ్మకాయలా ఉంటానని చెప్తావా? ఏంటి నీ లక్షణాలు ఏంటి? బీయింగ్ క్రిస్టియన్స్, నీ ఫలాలేంటి? ఏ ఫలము? నీ నోటి ఫలము, నీ నోటి మాట తీరు, నీ నోటి పద్ధతి, నీ ఆత్మీయ జీవితపు విలువలను చూపించే క్రైస్తవ్యపు సంభాషణ ఎలా ఉంది? ఒకసారి ఆలోచించు. మాథ్యూ 22:36-40 మత్తయి సువార్త 22:36-40 ఆయన యేసు ప్రభువారు మీకు అందరికీ తెలిసిన రెండు ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటో తెలుసా? నిన్ను వలే, మొదటిది నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభుని సేవించాలి. రెండవది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఏమండి, నీకు ఈ రెండు విషయాలు తెలిసిపోయినవి, రెండోది ఆజ్ఞ కూడా మొదటి దాని లాంటిదే అన్నాడు. అంటే ఆరాధించడం అనేటువంటి విషయంలో పూర్తి మనసుతోనూ పూర్తి ఆత్మతోనూ పూర్తి హృదయముతోనూ ఒక వ్యక్తిని, ఒక వ్యక్తితో, ఒక వ్యక్తి వలన నీ సంభాషణల మధ్య నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఆలోచించుకో. ఇప్పుడు నీ ఫ్రూట్ ఏంటి? అప్పుడప్పుడు స్వభావం బట్టి మారిపోతున్నావే. చూడండి, ఈరోజు ఈ ప్రదేశంలో కూర్చొని మీరు ఎవరైనా బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా స్తుతి మహిమని మేము పాడుతూ ఉంటే మీరు అబ్బాయి అమ్మ అనేటువంటి బూతులు మాట్లాడేవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? మీకు ఒక భయము. ఏంటంటే ఈ ప్రదేశంలో నేను అంతవరకు ఆదివారం నేను దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉంటున్నాను కాబట్టి బూతులు మాట్లాడాల్సిన అవసరం నాకు రాకుండా ఉండాలి. ఒకవేళ వచ్చినా నేను అదుపు చేసేసుకుంటాను. మరి రిమైనింగ్ డేస్ లో నీకు ఆ భయం ఎందుకు లేదు? అంటే నీ ఫలాలు ఎలా ఉన్నాయి? ఆదివారం బాగుంటాయి, సోమవారం నుంచి ఇదిగో ఈ రెండింటిలో ఏదో ఒక జాతి బటాలు బయటకు వస్తూ ఉంటాయి, నీ లక్షణాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏమండి, ఇక్కడ చాలా మంది సమస్య ఏంటి అని అంటే, చెయ్యకూడదు అని చెప్పిన తరువాత, ఇది చెయ్యొద్దు అని నీకు చెప్పిన తెలిసిన తర్వాత, చెయ్యకూడదు అని నీకు తెలిసిన తర్వాత ఎలాంటిది చేయకూడదు అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావంటే, నీకు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు అర్థమవుద్ది. నిప్పు కాలుద్ది అని చెప్పావు అనుకోండి, కాలుద్దో లేదో టెస్ట్ చేయాలనిపిస్తుందా లేదా? పెయింట్ వేశారు అది ఇంకా తడిగా ఉంది, వెట్ పెయింట్ డు నాట్ టచ్ ఉందనుకోండి, ఆరిందో లేదో చెక్ చేయాలనిపిస్తుందా లేదా? కమాండ్ ఏంటి? డు నాట్ టచ్. నీ మైండ్ ఏం చెప్తుంది? లెట్ అస్ టచ్ అండ్ టెస్ట్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చెయ్యొద్దు. నీకేమైంది? చేస్తే ఏమొస్తుంది? చేస్తే కదా తెలిసేది, తప్పేముందులే. ఎన్ని విషయాలు నువ్వు చేయట్లేదు చెప్పు ఒకసారి. ఏది, నీ హృదయం నుండి నీ నోట్లో నుంచి బయటకు వచ్చే ఫలాల మధ్య ఎన్నిసార్లు ఈ వాక్యమును నీవు తెలిసిన తర్వాత కూడా మిస్ అవుతూ నీకు నచ్చిన పద్ధతిలో విచ్చలవిడి క్రైస్తవ జీవితం జీవించటం అనేది నీకు అలవాటైన పద్ధతి. చెక్ చేసుకోండి మీరు, ఎన్ని సందర్భాలలో దేవుని వాక్యం నీకు తెలిసి కూడా దాని విషయంలో మనం ఎందుకు ఆ పరిస్థితి మారలేకపోతున్నామో తెలుసా? మొదటిది ఏంటంటే, అనేకమైనటువంటి జ్ఞానాలని అంతరంగములో మార్పు రానంత వరకు అభిప్రాయాలే మార్చుకుంటున్నారు. ఒపీనియన్ చేంజ్ చేసుకోవడం ముఖ్యం కాదు, ఇంటర్నల్ చేంజ్ కావడం ముఖ్యం. నీ అంతరంగం మార్పు మారాలి, ఒపీనియన్ మార్చుకోకండి. ఏమంటే, ఇక్కడ ఎవరైనా మొన్న ఒక ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని నేను టీవీలో చూసి ఇంటర్నెట్లో చూసినప్పుడు మీరు అయ్యి బాబోయ్ అనుకున్నారండి కానీ మీరు అలా లేరండి అన్నాడు. నన్ను వచ్చి ఆల్మోస్ట్ 2.5 అవర్స్ మాట్లాడాడు, మీరు అలా లేరండి అన్నాడు. అదేంటి, అలా ఎందుకు అనిపించింది అని అంటే, మిమ్మల్ని ఆ స్క్రీన్లో చూసినంతసేపు మాకు అలాంటి అభిప్రాయం కలిగింది కానీ ఇప్పుడు మాకు వాస్తవం ఏంటో తెలిసింది. అభిప్రాయం మార్చుకోవటం అనేది చాలా మంది మీద మీకు కొన్ని కొన్ని జడ్డ అభిప్రాయాలు ఉంటాయి, అవి మీరు మార్చుకుంటారు. కానీ రియల్ థింగ్ ఏంటంటే, యేసు వారిని ప్రేమించినట్టు మీ హృదయంలో ప్రేమిస్తారా? సందర్భాన్ని బట్టి మీరు అభిప్రాయాలు మార్చుకుంటారేమో కానీ హృదయంలోని మీ అభిప్రాయాలని మీరు దేవుని పక్షంగా మార్పుని తెచ్చుకోరు. కానీ ప్రభు ఈ రోజుకు కావాల్సింది ఏంటంటే, అంతరంగంలో సత్యం కావాలి, మీ అభిప్రాయాలు మార్పు ఆయనకు అవసరం లే. ఎవరి గురించి కానీ, ఎవరి ఆలోచనల గురించి, ఎవరి కుటుంబం గురించి, ఎవరి వ్యక్తిత్వాల గురించి, ఎవరి పరిస్థితుల గురించి, ఎవరి పనుల గురించి, ఎవరి పద్ధతుల గురించి, వాళ్ళ వేషధన గురించి, నీకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కమాన్, వైప్ ఇట్ ఆఫ్. నీ హార్ట్ లో చేంజ్, ఆ వాళ్ళ విషయంలో ఎలా ఉంటున్నావు అనేది ఆలోచించుకోండి. నిజంగా వాక్యానుసారము మనం ఈరోజు బ్రతుకుతున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలించుకుంటే నీకే భయం కలుగుద్ది. దేవుడు తెలుసు, బైబిల్ తెలుసు, కానీ మనమేమీ బతకటం లేదు. ఏదో దేవుడు కృపలో కొట్టు పోతున్నాం, పర్వాలేదు, లేదు లేదు నాకు ఉండాలనుంది అనేటువంటి మధ్యలోనే ఉన్నాం. ఒకసారి చూడండి, మొదటి థెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం, 1 థెస్సలోనియన్స్ 5:12, థెస్సలోనికి రాయబడిన మొదటి పత్రిక 5:12 చూస్తున్నాడు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్నాం. బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని, జాగ్రత్తగా ఉండండి, వారిని బుద్ధి చెప్పే వారిని మనన చేయాలి. తర్వాత వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని, మిక్కిలి ఘనముగా ఎంచాలి. నెక్స్ట్, ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. నెక్స్ట్, సహోదరులారా, నేను మీకు బోధ చేయని అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ధైర్యం చెడిన వారిని ఏం చేయాలి? ధైర్యపరచాలి. బలహీనులకు ఏం చేయాలి? ఊతం ఇవ్వాలి. అందరి ఎడల ఎలా ఉండాలి? దీర్ఘశాంతం కలిగిన వారండి. ఎవడు కీడుకు ప్రతికీడు చేయకుండా చూసుకోవాలి. మరియు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను అప్పుడప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి. మీ బైబిల్ ఏముంది? ఎల్లప్పుడూ అప్పుడప్పుడా ఆ మాట అనండి ఒకసారి. ఎప్పుడు నా సహోదరులతో నేను మేలైన దానిని అనుసరించేలాగా మనుషులందరి పట్ల ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నీ భక్తిని ఒక్కదానివే చేసేసుకుని నీకు నచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతావా? నాకు బైబిల్ తెలుసు, నాకు మాకు పెద్ద చర్చ్ ఉంది, నాకు బైబిల్ ఉంది, నాకు ప్రార్థన తెలుసు, నా పద్ధతి నాదే అంతేనా, అందరితో పాటు కలిసి నీ క్రైస్తవ జీవితం జీవిస్తావా? నీ ఫలాలు ఎలా ఉన్నాయి? నీ ఆత్మీయ ఫలాలు ఎలా బయటకు కనపడుతున్నాయి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం మిమ్మల్ని లోతుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. నాలుకను అదుపు చేసుకోవటంకు ఎంతమందికి ఇష్టం చెప్పండి? అసలు నాలుకను కంట్రోల్ చేసుకోవటం ఎంతమందికి ఇష్టం? కంట్రోల్లో ఉండాలనుకోవడం కాదు, కంట్రోల్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం? కొంతమందికి ఇష్టంగా ఉండదు, కానీ చాలా కష్టమైన టాస్క్. ఏంటి? తంగ కంట్రోల్లో ఉండడమే స్లిప్ అయిపోతుంటుంది, ఎందుకంటే తడిసి ఉంటుంది. ఇప్పుడు జారుతూ ఉంటుంది, తడిచింది ఏదైనా జారదా, చేపలను పట్టుకుంటే ఏమవుతాయి? ఇది కూడా తడుస్తూ ఉంటుంది కాబట్టి జారుతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కీర్తన 50:23, Psalm 50:23 యాభై ఓ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను. ఇక్కడ చాలా మందికి స్తుతియాగము అర్పించువాడు అనేటువంటి పదం వెనక మీకేం అర్థమైందో తెలుసా? స్తుతియాగం అర్పించడం అంటే ఏంటి? మీకందరికీ ప్రైజ్ అండ్ వర్షిప్లు బాగా తెలుసు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేసే లీడర్స్ బాగా తెలుసు, చర్చిల్లో వాకింగ్ అన్న ప్రైజ్ అండ్ వర్షిప్లు ఎక్కువ చేసే చర్చిలు తెలుసు, పరలోకం దిగిపోయిందనుకున్న మ్యూజిక్ల మధ్యలో మానసిక ఆనంద ప్రేరేపణలతో దేవుని ఆత్మ అనేటువంటి నాట్యాలతో జీవించడం కూడా మీకు తెలిసిపోయింది. నిజానికి మనుషుల మధ్యలో ఎవడైతే దేవునికి ఇష్టమైన పద్ధతుల్లో ఆయనను గణపరిచే స్తుత్యాగం చేస్తాడో, వాడి జీవితం ద్వారా చూపిస్తాడో, జీవ ఫలాలు అర్పిస్తాడో, పాటలు పాడడం, డ్యాన్స్ వేయడం, మ్యూజిక్లు కొట్టడం, ఆరాధించడం కాదు నేను చెప్పేది. దేవునికి ఇష్టమైన స్తుతియాగము ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, ప్రజల మధ్య నిన్నువలేని పొరుగువాణిని ప్రేమించు పద్ధతుల మధ్య నువ్వు కనపరుచుకుంటావో అక్కడ నీ స్తుతియాగం ఏంటి అన్నది ఆయనకు అర్థమైపోతుంది. చాలా సార్లు దేవుని పక్షంగా నిజమైన పశ్చాత్తాప పద్ధతులు తెలియకపోవటం వలన స్తుతియాగం చేస్తున్నాం అనేటువంటి పద్ధతుల్లోనే చాలా మంది ఉండిపోతాం. మీకు తెలుసా, యోబు తను చేసినటువంటి ఒక పనిని మీకు చూపిస్తాను. 42:2 జోబ్ 42:2 42వ అధ్యాయంలో ఒక తీవ్రమైన శ్రమను అతను దాటిన తరువాత చెప్పినటువంటి మాటలు ఇవి. 42, అప్పుడు యోబు దేవునితో మాట్లాడిన విషయం చూడండి. 2వ వచనం, నీవు సమస్త క్రియలు చేయగలవనియు. జోబ్ 42:2 42వ అధ్యాయము యోబు గ్రంథము 2వ వచనం, 42:2 యోబు, నీవు సమస్త క్రియలు చేయగలవనియు, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలం కానిరదనియు నేను ఇప్పుడు తెలుసుకోంటిని. జ్ఞానము లేని మాటల చేత, ఆలోచనల చేత నిరర్ధకము చేయు వీడెవడు? అలాగను వివేచన లేని వాడనైన నేను ఏమి ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. ఏం చేశాడట? బుద్ధికి మించిన సంగతులను గురించి ఆ కింద వయసులు తను ఎంతో బాధపడతాడు. చూడు, నేను అసలు ఏం చేశాను, ఏం చేశాడో తెలుసా? యోబు ప్రతిరోజు అనుదినము తన పిల్లలు ఎక్కడైనా పాపం చేస్తున్నారేమోనని చెప్పి వాళ్ళకు బలులు అర్పించి ఆరాధించుచు అంత అనుకున్నాడు, దేవునికే నేను చేస్తున్నానని. కానీ లాస్ట్కి వచ్చేప్పుడు నేను తప్పు చేశాను, బుద్ధి లేకుండా నేను చేయాల్సిన పనులు చేయకుండా నా నాలుకను అదుపు చేసుకోలేకుండా నేను తప్పులు చేశాను బాబు, నన్ను క్షమించని చెప్పి ఏడుస్తున్నాడు. 10వ వచనం చూడండి, మరియు యోబు తన స్నేహితులు నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా వారికి. ఎందుకండి, ఎందుకు స్నేహితుల కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చిందేంటి? తను చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అదే స్నేహితులు అతన్ని విమర్శిస్తుంటే వాళ్ళ మధ్యలో తన ఇష్టానుసారము నాలుకతో మాట్లాడాడు, తన క్రియలన్నీ చెడ్డవని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, ఎండింగ్లో ఒప్పుకొని తప్పు చేశానండి అని. మేబీ నీ జీవితంలో నిజమైన క్రైస్తవ లక్షణాలు ఉండొచ్చు, నీ ఇంటి నిండా క్రైస్తవ వాసనలు వచ్చేస్తూనే ఉండొచ్చు, నీ శరీరమే యేసు ప్రభు కొరకు సిలువ వేసిన ముద్రలు వేసుకున్న నువ్వు వేషధారణ బతుకు బతికేయచ్చు. కానీ రియల్గా నువ్వు చేస్తున్నటువంటి పని వెనక దేవునికి ఇష్టమైన పద్ధతిని నువ్వు చేయకపోతే అది స్తుతియాగం కాదు. ఆయనకు నచ్చిన పద్ధతిని మనొచ్చాడు. యాకోబు ఆ విషయాన్ని చెప్తాడు. 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే జేమ్స్ 3:2 చెప్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అనేక విషయంలో, జేమ్స్ 3:2 యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అనేక విషయములలో మనంలో కొందరు తప్పిపోతున్నాము. నేను బైబిల్ చదివినప్పుడు మీ బైబిల్ అలా ఉందా లేదా చాలా చూసుకోండి, ఎందుకంటే నేను చాలా తప్పులు చదువుతాను, నాకు సరిగ్గా కనపడదు. మీరు శ్రద్ధగా పరిశీలించండి, బెరయా సంఘస్థులలాగా. అనేక విషయములలో మనం అందరము తప్పిపోతున్నాము అన్నాడు. మనలో కొందరమా అందరమునా? అందరము తొట్టిల్లిపోతున్నాం. ఎవడైనను మాట ఎందు తప్పని వాడని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడు. నీ బాడీ, నీ మైండ్ని నీ కంట్రోల్లో ఉందని ఎవడైనా చెప్పాడంటే ఫస్ట్ వాడికి ఏం కంట్రోల్ ఉండాలి? నీ టంగ్ కంట్రోల్లో ఉండాలి. నీ ఫలము సరిగ్గా ఉంటేనే నీ, చాలామంది చెప్తారండి, బ్రదరు మీరు చాలా లావ్ అయిపోతున్నారు బ్రదర్ అండి. ఏలేదండి, ఒక వారం నేను అనుకున్నానంటే సన్నగా అయిపోతానండి నేను. 1 వీక్లో అయిపోతే మరి ఆ ప్యాకేజీలు ఇచ్చే వాళ్ళందరూ సంగతి ఏంటి? ఆ వేలకు వేల రూపాయలు కలెక్ట్ చేసే జిమ్ముల పరిస్థితి ఏంటి? కొంతమంది అంటారు, అలా చెప్పేసి బ్రదర్ మీరు ఇలా ఉన్నారండి. ఏం అక్కలు, నా చేతిలో ఉంటుందండి, నా బాడీ నేను నా కంట్రోల్ చేసేసుకోగలనండి. ఐఎమ్ సారీ, బైబిల్ చెప్తుంది నువ్వు ఏమి కంట్రోల్ చేసుకోలేవు. నీ నాలుకను కంట్రోల్ చేసుకోగలిగితే నీ బాడీ మొత్తం కంట్రోల్లోకి వస్తుందని బైబిల్ చెప్తుంది. సో చాలా సంగతుల్లో పరిస్థితులు అన్నింటినీ కూడా వ్యతిరేకమైన పద్ధతుల్లో మాట తప్పి సర్వ శరీరానికి ఇబ్బంది కలిగేలా చేస్తున్నావు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఈ చెట్టును చూసిన వెంటనే మనకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడదా లేదా? ఈ చెట్టు దగ్గరికి నేను ఎప్పుడు వెళ్ళినా దాన్ని ఎలా చూస్తాను చెప్పండి? ఈ చెట్టుని ఎలా చూస్తాను చెప్పండి? ఏ రెండింటిని ఇష్టంగా చూస్తాను నేను? ఈవెన్ ఇది నాకు ఆఖరిగా ఏంటి, ఎంత ఇష్టమైనా కూడా అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం ఏంటో తెలియని లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉండదు. మీరు ఆరోగ్యానికి మంచిదని మీరు ఎన్ని చెప్పినా కూడా వెరీ గుడ్, మరి దీని సంగతి ఏంటి? ఇష్టమా? కోరక అవసరం, కానీ ఆ మాత్రం దానికి నేనేం ప్రేమించనే. దీని విషయంలో మాత్రం నాకు ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. నీ గురించి నీ ఇంటి వారికి ఏ అభిప్రాయం ఉంది? ఇస్ ఇట్ దిస్ this this నీ గురించి ఏ అభిప్రాయం ఉంది? మా అమ్మాయి, మా ఆయన, మా ఆవిడ, మా అబ్బాయి, మా అల్లుడు గారు కొన్ని విషయంలో ఇలా ఉంటారు, కానీ ఎక్కువ విషయంలో ఇలా ఉంటారండి. నీ ఫలాలు ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, నీ మాటలను నీ అదుపులో ఉండగలిగేటట్లు నీ లోపల నుంచి పరిశుభ్రపరచుకోవడానికి ఒక మార్గాన్ని చెప్పాలనుకుంటున్నాడు. సిద్ధ మనసుతో తీసుకో. నంబర్ 1, సామెతలు 11:13 ఈ లక్షణం నీకు ఎక్కడైనా ఉందేమో చూసుకుని లేదు అని మాత్రం నువ్వు బొకాయించొద్దు. ఎందుకంటే ఎవడైనా నాకు అది లేదు అని అంటే దాని అర్థం ఏంటట? ఉందని అర్థం. సామెతలు 11:13 నీకు 10 లిస్టు చెప్తాను, 10 లక్షణాలు చెప్తాను బైబిల్లో ఉన్నటువంటి. ఈ 10 ఏ విషయాలలో అయితే నీ శరీరము నిన్ను ఇబ్బంది పెడుతుందో ప్రభు సన్నిధిలో నిలబడడానికి నీవు పరిశుద్ధంగా ఉండవల్లు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 10 విషయాలు. మొదటి విషయం సామెతలు 11:13 ప్రోవర్బ్స్ chapter 11:13 కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నంబర్ 1, కొండగాడై తిరుగువాడు పరుల గుట్టు ఏం చేస్తాడు? బయట పెడతాడు. ఒక నిమిషం, నువ్వు గుట్టు మనిషివా, గుట్టు దాచగలిగిన మనిషివా? మీ పక్కన అడగండి, నువ్వు గుట్టు కలిగిన మనిషివా, గుట్టు దాచగలిగిన మనిషివా? ఏమా అడుగుతున్నావా? మీ పక్కన అడగండి. అంటే నీకు ఒక విషయం చెప్తే అది నీ దగ్గర ఉంటుందా లేకపోతే ఇంకోటి చెప్తావా? ఎవరికి చెప్పకే సీక్రెట్ అని చెప్పి అనుకో. బైబిల్లో ఉన్న సామెతలు 11:13 నువ్వే. నీ ఫలాలను బట్టి నీ ఆత్మీయ జీవితం అసెస్ చేయబడుతుంది. సంఘములో నువ్వు సంఘ జీవివి, యువర్ నాట్ ఐసోలేటెడ్ మ్యాన్ అండ్ ఉమెన్. నువ్వు సంఘంలో కలిసి జీవించేటప్పుడు నీ నిర్ణయం ఎలా ఉంటుంది? నీకు ఈ విషయం చెప్పిన తర్వాత ఇతరులకు సంబంధించిన రహస్యాలు కానీ వ్యక్తిగతమైన విషయాలు కానీ నువ్వు బయట పెట్టకుండా ఉండగలవా? ఎస్ ఆర్ నో? అన్నీ కొన్ని అప్పుడప్పుడు ఎప్పుడు ఎన్ని దాచాను అనుకుంటున్నావో అనుకుంటూ చెప్పేస్తుంటావు. అనుకుంటూ కొంతమంది రెచ్చగొడతా ఉంటారు ఫోన్లో మాట్లాడితే, ఇంకేంటి 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 అని అంటే ఇంకేదో ఉంది చెప్పమని. ఈలోపు నువ్వేమంటావు అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పరులు గుట్టి ఏం చేస్తావు? ఏమండి, మీ సొంత తోడుకోళ్ళ గురించి, అన్నదమ్ముల భార్యలు, అక్క చెల్లెల భర్తల గురించి మీరు ఖచ్చితంగా ఈ మూడు మాట మాట్లాడతారా మాట్లాడరా? మీ ఇళ్లలో మీరు, మీ స్నేహితుల గురించి, మీ ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్ గురించి ఖచ్చితంగా నువ్వు మాట్లాడతావు. ఈ లక్షణం గుట్టు నీ దగ్గర ఉండదు అనుకుంటా ఉంచుతున్నానని, కానీ నెమ్మదిగా ఏం చేస్తావు, ఇన్ఫర్మేషన్ లీకింగ్ స్టార్ట్ అవుతా ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆది కాండంలో ఆ నగ్నత్వాన్ని బయలుపరచబడినప్పుడు తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూసిన తర్వాత బయట పెట్టిన హామునేమో దేవుడు గద్దించి శిక్షించాడండి. అన్నయ్య నాన్న బట్టలు లేకుండా ఉన్నాడు అని చెప్పిన పాపానికి దేవుడు హామును శిక్షించాడు, గద్దించాడు. దాచినోడికేమో దీవెన వచ్చింది, చెప్పి సహాయపడి చేసినోడికేమో కష్టం వచ్చింది. నువ్వెవరికైనా చెప్పి సహాయం చేసే ఉదార స్వభావం ఎవరికైనా ఉంది ఇక్కడ? చెప్పి వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళకి బాగుంటుంది కదా, వాళ్ళు తెలుసుకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు ఏమైనా అనుకుంటా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను ఎప్పుడూ సత్యమే చెప్తాను, ముక్కుసూటిగా మాట్లాడతాను. పరులు గుట్టు బయట పెట్టి నువ్వు ముక్కుసూటిగా మాట్లాడతాయి, నోటు సూటిగా మాట్లాడతాయి. యువర్ అగ్నెస్ విల్ ఆఫ్ గాడ్. నీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఎవరి దగ్గర నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు చులకనగా మాట్లాడతావా, పట్టు గుట్టుగా మాట్లాడతావా? కొంతమంది లేనిది ఉన్నట్లుగా గుట్టుగా మాట్లాడతారు, ఉన్నది మాత్రం చాలా ఆర్భాటంగా చెప్పేస్తుంటారు. ఎలా ఉంటావో చూసుకో ఒకసారి. 25 Samuel 9:10 Proverbs 25:9-10 నీ పొరుగు వానితో నీ వాద్యపడవచ్చు, కానీ 25:9-10 కానీ పరుడు గుట్టు బయట పెట్టకము, బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరుచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోదు. ఏమండి నీ ఫలాలు, నీ స్పిరిచువల్ లైఫ్లో నీ ఫ్రూట్ ఎలా ఉంది? కొంతమంది నేను చెప్పాను కదా, గుడ్ ఫర్ నథింగ్, వీళ్ళు ఎందుకు ఉపయోగపడరు, ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎవరితోనూ కలవరు, ఎవరితోనూ రారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు, వాళ్ళ భక్తి వాళ్ళది, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ ఆఫీస్ వాళ్ళది, వాళ్ళ స్నేహితులు, లిమిటెడ్ ఆఫర్ వాళ్ళంతా. కంప్లీట్ కొంచెం బైండెడ్గా పనిచేస్తారు, ఆ తర్వాత మాత్రం ఇంకెవరితోనూ సంబంధం లేదు. చూసుకోండి, మీలో చాలా మంది ఉన్నారు అలాగా, ఐసోలేటెడ్ పీపుల్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ సమాజము, సంఘము దేవునితో, దేవుని ప్రజలతో కలిసి ఉండేది, ఒంటరిగా ఉండేది కాదు. రెండవ సమాజం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఇతరులతో వాద్యమాడాల్సిన పరిస్థితి కనుక ఒకవేళ గొడవ పడాల్సిన పరిస్థితి వస్తే మూడోడు గుట్టు పెట్టకండి, బయటికి చెప్పొద్దు. ఎన్ని సందర్భాలలో ఏదైనా సందర్భం వచ్చిన అవును కానీ వదిన గారు అని చెప్పి వస్తే లేవు బయటికి, అప్పుడు ఆవిడ, అప్పుడు ఆయన, ఆ సార్ ఇలాగా, అవునరా, అది ఏం చేశాడో తెలుసా, పొరలు గుట్టు బయటకు వస్తుంది. వ్యక్తిగతంగా ఈరోజు నువ్వు యథార్థవంతుడివే, నిజం చెప్పేవాడివే, నువ్వు ఇతరులకు ఏ విషయంలో కూడా యథార్థంగా ఉండాలనుకుని ప్రయత్నం చేసేవాడివే, కానీ నువ్వు మనుషుల చేత అసహించుకోబడుతున్న, అపకీర్తితో నింపబడుతున్న ఒక జీవితము నీది అనే విషయం నీకు తెలుసా? నీకు తెలుసా? ఒక సహోదరుడు వచ్చి నా దగ్గర ఓ పాస్ గారి నుంచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే పక్కన మా అమ్మగారు ఉన్నారు. అన్ని చాలాసేపు అన్న తర్వాత తను చెప్పినవన్నీ విన్నాను, నాకు చాలా సమ్మగా ఉంది, నాకు చెవులకు హాయిగా కూడా ఉంది, మనసుకు తెలియని ఊరటగా కూడా ఉంది అతను చెప్తుంటే ఆ విషయాలన్నీ, ఆ పాస్ గారి గురించి తప్పు విషయాలన్నీ. ఆ తర్వాత మా అమ్మగారు నెమ్మదిగా అన్నారు, థ్యాంక్ యూ నాన్న, చాలా ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేసావు. ఈరోజు ఆ పాస్ గారి గురించి బాబు దగ్గర నువ్వు మాట్లాడినట్టు రేపు ఇంకో పాస్ గారి దగ్గర బాబు గురించి నువ్వు మాట్లాడవని నిన్ను మేము నమ్మగలమా అని అడిగింది. నమ్మచ్చా? నిన్ను నమ్మచ్చా? నిన్ను నమ్మచ్చా? నేను ఆయన గురించి మాట్లాడలే, నీ గురించి మాట్లాడుతున్నాను. నీకు కొన్ని సీక్రెట్లు తెలుసు, నీకు కొన్ని గుట్లు తెలుసు, నీకు కొన్ని విషయాలు తెలుసు, నీకు కొన్ని దాపరికాలు ఉన్నాయి. నిన్ను నమ్మచ్చా? నిన్ను నమ్మచ్చా? చిన్న క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా నీకేదైనా ఒక విషయం దాయమనిస్తే ఎంత భద్రంగా దాస్తావు? హౌస్ కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ నీ దగ్గర ఉంటుంది. నిన్ను నమ్మచ్చా? ఒక సీక్రెట్ విషయంలో నిన్ను నమ్మచ్చా? నీ కూతురు గురించి తల్లి నిన్ను నమ్మచ్చా? నీ భర్త గురించి భార్య నిన్ను నమ్మచ్చా? నీ పిల్లల గురించి తండ్రి, ఫాదర్ నిన్ను నమ్మచ్చా? మీకు సెటైర్లు వేసుకోవడం, చీప్గా మాట్లాడడం, మీ పిల్లలని, మీ కుటుంబంలోని, మీ మనుషులనే మీరు బయటకు వచ్చి వెకిలిగా నవ్వించడం అసహ్యకరమైన జీవితం అని నీ ఫలాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి చూసుకో. యు ఆర్ బిటర్ ఫ్రూట్. అయితే స్పైసీ ఆర్ బిటర్, ఏంటి నీ పరిస్థితి? నువ్వు క్రిస్టియన్వేనా? నీ ఫలాలను బట్టి నువ్వేంటో తెలుస్తుంది. ఆ ఫలాలు నీ నోటి మాటలే, ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకో. కొండెములు చెప్పువాడు తిరుగువాడు. చాలామంది దేవునికి స్తోత్రం ఏంటంటే, మొట్టమొదట దేవుడు ప్రజలందరినీ నివసించడానికి గుడారాలు వేసుకున్నామన్నాడు. సొంత ఇళ్ళు ఎవరికి లేవు, గుడారాలే. ఈ గుడారాలు కూడా ఏంటంటే వాడికి విశాలమైన బెడ్రూము, బాత్రూము, ఆ డైనింగ్ హాల్ అయ్యే ఉండే కాదు, సింగిల్ టెంట్, అడుకు వంటకేమి లేదు. ఎందుకంటే రోజు బయట వంట పడేది, ఆహారం మన్నా పడేది, తెచ్చుకుని తినటం వరకే. కానీ ఈ కమ్యూనిటీ లైఫ్, క్రిస్టియన్ కాలనీలు, క్రిస్టియన్ అపార్ట్మెంట్స్, లేకపోతే ఈ సోషల్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉండేటువంటి ఈ గ్రూప్ హౌసెస్ ఈ స్టార్ట్ అయిన తర్వాత ఈ కొండెగాడి తిరుగుబోతులు బయలుదేరారు. పని పాట ఏముండదు. 9:30 ఆఫీసు, 8:30 4 గంటలు చక్క పెట్టాలి వీళ్ళు వెళ్ళి. ఏం పని నీకు? నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో సునాద గీతాలు పక్కింటికి వినపడాల్సింది పోయి నువ్వు నీ గజ్జల చొప్పుడు ఆడించుకుని నువ్వు ఆలింటికి ఈ కొంపకి తిరగాల్సిన పనింటి. కొండగాడు ఇక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ ఈ సెలవుల్లో ఎంతమంది కొండగాళ్ళు ఎన్ని చోట్ల తిరిగేసి ఎన్ని తెచ్చేసుకుంటారు కదా, పచ్చళ్ళు, పప్పులు, ఉప్పులు, సొల్లు, కొబ్బర్లు, ఎన్ని పాపాల మూటలు మీ నెత్తి మీద ఉన్నాయి చూసుకోండి. ఈరోజు తిరిగి 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 ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ ఎక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ మొత్తం నిండిపోయి నీ బతుకు కంపు. దేవుని ఎదుట నీ ఫలాలు ఎలా ఉన్నాయి? క్రైస్తవుడివేనా, క్రైస్తవురాలువేనా? నీ జీవితంలో ఒక పరిశుద్ధమైన లక్షణం కొరకు ఒక సీక్రెట్ నీకు చెప్తే, ఒకటి నువ్వు చూస్తే, ఒకటి నీకు వినపడితే నువ్వు నిన్ను నమ్మచ్చా? నీ ఫలాలను బట్టి నువ్వు ఎలా ఉంటావో ఒకసారి చూసుకో. ఇంకా విషయం ఏంటంటే, ఎవరైతే ఇలా ఓపెన్ గా సీక్రెట్ లీక్ చేస్తారో వాళ్ళనే ఎక్కువ మంది నమ్ముతారు. ఇక్కడ ఎవరన్నా అలా నమ్మకస్తులు ఉన్నారా? మిమ్మల్ని నమ్మడం ఈజీ, ఎందుకంటే మీరు చెప్పారండి. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ సిస్టర్ గారి గురించి నాకు తెలుసు, ఆవిడ ఏం చెప్పదో, చెప్పదా, చెప్పదా చెప్పండి. మీరు వెళ్ళి గుడ్డిగా నమ్మేది ఎవరిని? వాళ్ళనే నమ్ముతాం. ఆ బెదర్నే ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఎలా జరిగింది, మా వదిన ఎలాగా, మా అత్త ఎలాగా, మా కోళ్ళు ఎలాగా, ఈ పనికి మాలిన విషయాలు చెప్పడం ప్రభు దగ్గర పాపంలో నిలబడతా ఉన్న విషయం నీకు తెలుసుకో. ఈరోజు ఫలాలు బట్టి నీ క్రైస్తవ జీవితం. నెంబర్ 2, సెకండ్ విషయం చెప్తున్నాను. మీరు అడగచ్చు, అసలు దాయాలా దాయకూడదా? అసలు దాయాలా దాయకూడదా? సీక్రెట్స్ దాయాలా దాయకూడదా? నేను చెప్తున్నాను వినండి, భూమి మీద మనుషుడు ఎవడో నమ్మదగిన వాడు కాదు. ఒకవేళ నీవు కడుపు పగిలిపోద్దనో, గుండె బద్దలైపోద్దనో, గ్యాస్ తన్నేసిందనో చెప్పేయాల్సి వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఆయన నమ్మచ్చు. దట్ సీక్రెట్ ఇస్ పర్ఫెక్ట్. ఆ లాక్ లో పడిపోతే ఇంక మనం ఓపెన్ అవ్వు. నువ్వు పొరపాటును ఏ మనిషినైనా నమ్మేవా? దాయగలిగిన వ్యక్తి నీ కన్నులు కనపడితే నాకు కూడా చెప్పండి, నేను కూడా నమ్ముతాను. నెంబర్ 2, సంఖ్యాకాండం 13:26, Numbers 13:26. ఇది రెండవ విషయాన్ని చెప్తున్నాను. మొదటి విషయం, నాలుకను అదుపు చేసుకోవటానికి ఇతరుల దగ్గరికి వెళ్ళేటప్పుడు బయట పెట్టకుండా దాచుకోవటం. రెండవ విషయం, సంఖ్యాకాండము 13:26. సంఖ్యాకాండం 13:26, Numbers 13:26. అట్లు వారు వెళ్ళి పారారు అరణ్య మందలి కాదేశులు ఉన్న మోషే అహరోనుల యొద్దకు, ఇజ్రాయేలు సర్వయ సమాజమునకు వచ్చి వారిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియచెప్పి ఆ దేశ పనులను వారికి చూపించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. కిందకు వచ్చేసిన తర్వాత అందరూ వచ్చి ఏం చెప్పారు? 40 రోజులు ప్రయాణం అయిన తర్వాత ఏం చెప్పారండి? చూడండి అక్కడ 30 ఎండింగ్ లో ఉన్నాడు. దాన్ని స్వాధీన పరుచుకుంటాం, దాని శక్తి చాలు అని ఇద్దరు చెప్తున్నారు పాజిటివ్ గా. 31 అతడితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలము అనిరి. వీళ్ళు వెళ్ళొచ్చన్నారా, వెళ్ళగలమన్నారా, వెళ్ళమన్నారా? ఎప్పుడైతే నీలో ప్రతికూలమైన అవిశ్వాసపు మాటలు నిన్ను ఒప్పుకుంటావో దాన్ని బట్టి నీ ఫ్రూట్ డిసైడ్ అయిపోద్ది. 1, గుట్టు దాయకపోవడం, ఉంచుకోలేకపోవటం. 2, ప్రతికూలపు మాటలలో నీవు అవిశ్వాసపు ఒప్పుకోలు. ఏమండి, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు వెంటనే ఆ మాటలు చెప్పండి. జరుగుద్దా ఏం చెప్పాలి? నేనే కొసి మరకైతే జరుగుద్దని ఎలా చెప్తారు? ఏమో అనాలి మీరు. జరుగుద్దా ఏమో అనండి. ఏమో అవ్వుద్దా? ఇస్తారా? తీస్తారా? ఉంటదా? ఇవి ప్రతికూల ఒప్పుకోలు. వస్తుందా? వస్తుంది. ఇది నీ హృదయంలో నుంచి విశ్వాస ఒప్పుకోలు. ఎన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఈ ప్రశ్నకి నువ్వు నిలబడటో చెప్పు. ఇద్దరేమో నో ప్రాబ్లం వీ కెన్ విన్ అన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారు? సారీ భయ్యా చచ్చిపోతాం, మనం మెడతల్లాగా ఉన్నాం వాళ్ళ దృష్టికి అన్నారు. మెడతలైతే ఏంట్రా, పదండి రమ్మని వెళ్దాం అంటాడు వీళ్ళిద్దరు. యహోషువ కాలేబు వాళ్ళందరూ ఏమంటారు, కొద్దరు. ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో ఎక్కడైనా వీళ్ళు ఈ పనులు చేయడం ద్వారా వచ్చే నష్టం ఏంటి తెలుసా, సొనుగుడు, విపరీతమైన సొనుగుడు వచ్చింది. మీలో ఎప్పుడైనా ఆ అపనమ్మకపు మాటలు, అవిశ్వాసపు మాటలు, బలహీనమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏం ఒప్పుకుంటావు? మీ పిల్లోడు వచ్చి పరీక్ష బాగా రాయలేదమ్మా అన్నాడు, పోలే నాన్న తప్పితే తప్పేవులే సప్లిమెంటరీ రాసుకుందాం అంటావా? ఏం పర్లేదురా నువ్వు పాస్ అవుతావు అంటావా? ఏమంటారు? మాట్లాడండి, ఆడు చెప్తున్నాడు కదా అబ్బా రాయలేదని. ఫాదర్స్కి మదర్స్కి బాగలేదా వాక్యం ఏంటి? నాలుగు బాది దొన్నపోత అడ్డగారిదే, నేను ఫీజు ఎంత కట్టానురా, ఈ రక్తం గారిందిరా నాకు, నువ్వు అక్కడికి ఎలా రాస్తావురా, ఇవన్నీ నీ ఫలాలను బట్టి. అదే ఏ ఫలాలు? మరి అదే నీ ఫలాలను బట్టి నువ్వు నీ మీద నువ్వు అభిప్రాయము, అభిప్రాయం కాదు నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మారాలి. ఈరోజు మేబీ వాళ్ళ ఫ్రూట్స్ను బట్టి వాళ్ళు చెడ్డవారు అయి ఉండొచ్చు, ఆ పద్ధతులను బట్టి వాళ్ళు తెలియకపోయి ఉండొచ్చు, ఆ ప్రదర్శిస్తున్న పద్ధతుల మధ్య వారు మంచి పద్ధతులు చెప్పలేకపోయి ఉండొచ్చు నీకు, కానీ వాళ్ళ మీద నీ అభిప్రాయం మార్చుకో. ఈరోజు పిల్లలారా, మీ తల్లిదండ్రుల మీద మీ అభిప్రాయాలను మీ ఇష్టానుసారం మార్చుకోకండి, దాన్ని దేవుని పక్షంగా ప్రేమించడం నేర్చుకోండి. రైట్, రెండో విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఆలోచించండి, 14వ అధ్యాయంకి రండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజమును ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేలీలు అందరూ మోషే అహరోనుల పైని. ఏంటండి వీళ్ళ బాధ, వీళ్ళందరి ఇద్దరు నో అంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి ఏం చేశారంట, అయ్యో అని అరవడం మొదలెట్టారంట. సనుగుడు, ఏడుపు, ప్రతికూలపు ఒప్పుకోలలో నీ హృదయం ఎప్పుడైనా ఏ విషయంలోనైనా స్టార్ట్ అయితే చాలా పరిస్థితి అండి. ఈరోజు అన్ని బలహీనతలుగా మారిపోవడానికి కారణం నీ అవిశ్వాసపు ఒప్పుకోలు. మాట్లాడద్దు అవిశ్వాసపు ఒప్పుకోలు, మాట్లాడద్దు. నీరు ఎంతటి పరిస్థితి వచ్చినా, ఏమంటే మీ పిల్లోడు ప్రయోజకుడు అవుతాడా అవడా? మీ పిల్లలు ప్రయోజకులు అవుతారా అవరా? హోటల్లో కప్పులు కొట్టుకోవడానికా? అందుకు కూడా పనికిరావురా డైలాగులు. చాలాసార్లు అవిశ్వాసపు ఒప్పుకోలతో నీ హృదయం నిండింది మాట్లాడుతుందండి, మాట్లాడకండి. దానివలన సర్వ సమాజము తప్పు చేసినట్టు మనం చూస్తున్నాం. అంతరంగంలో నిండుకున్నప్పుడు ప్రతి అభిప్రాయాలకు మాటలే ప్రతిరూపాలు. నువ్వు ఎలా మాట్లాడతావు బయటికి, ఏ విషయంలో మాట్లాడతావు, ఎందుకు ఆ పౌరుషమైన మాటలు మాట్లాడతావు, ఎందుకు ఆ తీవ్ర పదాలు వాడతావు, ఎందుకు ఆ తిట్లు వాడతావు, ఎందుకు ఆ శాపనార్థాలు రిలీజ్ చేస్తావు, ఎందుకు ఆ పరిస్థితుల్లో ఎందుకు కించపరిచేటట్లు బలహీనతను నీ హృదయం నుంచి ఎందుకు బయట తీసుకొస్తావు? ఆపలేవా? ఆపలేవా? మీరు ఎన్ని విషయాలు ఇలాంటి నెగిటివ్గా మాట్లాడి ఆ నెగిటివ్ రిజల్ట్స్ని మీ జీవితం అంతా ఆ నొప్పిని భరిస్తున్నారు పిల్లరా? మీ పిల్లల్లో కొంతమంది చురుకైన వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం నెమ్మదిగా దాన్ని గ్రహించేవారు ఉంటారు. చురుకైన వాళ్ళకేమో మెలకువతనం ఉండదు, ఆడికి గుడ్డొద్దలి చేలో పడినట్టు వెళ్తాడు. మెలకు చిన్న మందకుడిగా ఉండేవారేమో సున్నితంగా పరీక్షిస్తారు, ప్రతీదీ అబ్జర్వ్ చేస్తారు. ప్రాబ్లం అలా ఏంటి, మమ్మీ డాడీకి స్పీడ్గా ఉన్నాడు అంటే యాక్షన్ హీరో అంటే ఇష్టం, లేదా హీరోయిన్ అంటే. ఈ స్లోగా ఉండేటువంటి విలన్లు ఇష్టం అంటే, ఈ డమ్మగాడు, ఈడు మబ్బుగాడు, ఈడంటే డల్. అరే తల్లిదండ్రులారా, మీరే మీ కడుపులో నుంచి వచ్చినవి, దేవుడిచ్చిన గర్భఫలాలు, ఆయన బహుమానాలు. మీరు పిల్లల మీద అలాంటి చెడ్డ అభిప్రాయాలు ఎలా తెచ్చుకుంటున్నారు? వాళ్ళ క్రియలను బట్టా. నువ్వు జీవము పలుకు, నువ్వు విశ్వాసాన్ని పలుకు, వాళ్ళ బలహీనతల మధ్య నీవు జీవము మాట్లాడుతూ ఉండు. అందుకు ఆ ప్రతికూలమైనటువంటి అవిశ్వాసం ఒప్పుకోలు నీకెందుకు? చాలా సందర్భాల్లో మీ జీవితంలో అసాధ్యమైన పని ఏదైనా ఉంది అనంటే సాధ్యం చేసుకునే ఒకే ఒక విశ్వాసం జీవపు మాట. వాటెవర్ మేబీ, ఎంత ఎక్స్ట్రీమ్ అయినా అవనివ్వండి, ఎంత తీవ్రమైన పరిస్థితి అయినా అవనండి, డు నాట్ వరీ. చచ్చిపోతున్నాడని మనిషి చెప్పినా కూడా నువ్వు వెళ్ళి బతుకుతాడని నువ్వు పలికితే నీ మాటను బట్టి దేవుడు గౌరవించి చనిపోయిన వాడిని తిరిగి లేపేస్తాడండి. మంచి దేవుడు నీతో ఉన్నాడు. నీ మాటలు, నీ ఫలాలు ఎలా ఉన్నాయి? ఏమోనండి, అవ్వుద్దో లేదో, ఇస్తారో ఎవరో, వస్తుందో రాదో, అవ్వుద్దో అవ్వదో, చేయగలమో లేదో, ఏమోనండి ఏమోనండి. నువ్వు ఎవరు నమ్ముతున్నావు అండి? ఎవరు నమ్ముతున్నావు? పరిస్థితులు నమ్ముతున్నావు. నువ్వెవరు నమ్మాలి? సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క హస్తము ఎల్ శబ్దా అని చెప్తుంది. కురచకాని హస్తము అది, ఇవ్వలేని హస్తము కాదు అది. పరిస్థితులు ఎలాంటివైనా నీ కొరకు సహాయం చేయగలిగిన హస్తము దేవుని హస్తం పేడ, దాని ఎందు నువ్వు నమ్మకం చూడండి. నంబర్ 3, మూడో విషయం చెప్తున్నాను. మొదటి విషయం ఒకసారి గుర్తు చేసుకోండి, గుట్టుని దాచిపెట్టాలి, తెరక్కూడదు, అనవసరమైన విషయాలు. నెంబర్ టూ, అవిశ్వాసపు మాటల్ని ఒప్పుకోకండి, పలకకండి, నమ్మకండి. నెంబర్ త్రీ, మాటలతో ఎదురు చెప్పకపోవడం, ఎదురు చెప్పకపోవడం. ఒకసారి ఎవరైనా మిమ్మల్ని బాగా గాయపరిచారు అనుకోండి, బాగా వాళ్ళు ఎదురుపడ్డారు అనుకోండి, పోనీ ఏదైనా తప్పు చేసి దొరికారు అనుకోండి, ఎంతమంది తిరిగి వాళ్ళ విషయంలో మీకు అప్పచెప్పినవన్నీ డైలాగులు అప్పచెప్తారు, ఒక రెండు కలిపి, లేకపోతే కామన్ ఉంటారా, అయ్యో అని వదిలేస్తారా, ఏం చేస్తారు దొరికిపోతే? ఇన్ రిటర్న్ మీరు ఇవ్వాలి కదా, మీరు తీసుకున్నారు ఇందాక, ఇప్పుడు ఎవరు రెడీ? ఎలా చేస్తారు చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. యెషయా 53:7, యెషయా 53:7, యెషయా 53:7, త్వరగా అతడు దౌర్జన్యము పొందెను, బాధింపబడినను అతని నోరు, మళ్ళీ చదవండి, అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడినను అతడు నోరు, అందరు చదవండి నా మాట, నా వెనకతలు చెప్పండి, అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడినను అతడు నోరు తెరవలేదు, నేను ముయ్యకుండా ఉండలేను. ఆయన నోరు తెరవలేదు, నేను ముయ్యకుండా ఉండలేను, ప్రాబ్లమా కాదా మనకి? ఇప్పుడు నీవు దౌర్జన్యం అందడం అంటే నీవు ఇట్స్ నాట్ విత్ యువర్ రైట్, నువ్వు తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, ఏ బలహీనత నీతో తప్పు లేకుండా నీ మీద దాడి జరిగిపోయింది, ఫుల్గా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారు తెలుసా, అమ్మా నాకు ఇప్పుడు ఆయాసం వస్తుందో గరగంట ఆగేకి మాట్లాడతానని అరగంట టీయో కాఫీయో కూల్ డ్రింకో తాగి వచ్చి దబ్బలాడని చూశాను నేను, బ్రేక్ తీసుకుని ఇందాక ఆపేశాను, ఇప్పుడు రావే మళ్ళీ దెబ్బలాడుకుందామని, లేదా తినేసి వచ్చి. ఇది ఆడవాళ్ళ పని కాదు, మగవాళ్ళ పని. ఈ లక్షణం మగవాళ్ళలో ఉంటుంది. పొడుకునేటోడు మొదలెడతాడు, పొద్దున్న ఏడు చెప్పావు, పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు కోపం సలారిపోవాలి కదరా, ఎదవా, ఎందుకు నువ్వు మళ్ళీ ఇప్పుడు మొదలెడుతున్నావు? అయినా వదిలిపెట్టకుండా పీకి 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 రాత్రంతా రాద్దాంతం చేసి నాకు నిద్ర వస్తుంది, ఇప్పుడు తెల్లారి మాట్లాడుకుందాం. ఏంటి వీక్నెస్? మెనీ పీపుల్ ఐ సీ, చూశాను నేను చాలా మందిని, వాళ్ళ రాత్రి ఒంటికడన్నారకి ఫోన్ ఆన్ చేసినప్పుడు విన్నాను మాటలు. ఏంటి పరిస్థితి? బైబిల్ చెప్తుంది, పోట్టాడలేక మాట్లాడలేకపోతున్నావా, లేక మాటలు రాక నువ్వు పోట్టాడడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ ప్రాబ్లం ఏంటి? దౌర్జన్యం పొందినప్పుడు ఏం చేస్తావు? అన్యాయం అండి దౌర్జన్యం అంటే, నీ మీద దాడి జరిగిపోయింది అంతే, నీ దగ్గర ఏదైతే లేదో అది ఉందని సరిపోనే దొరికిపోయావని సార్ రుజువు వచ్చేస్తుంది, రకరకాల మాటలు మాట్లాడేశారు, ఎన్నో మాట్లాడేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తావు? మాట్లాడకుండా ఉంటావా? ఏం చేస్తారు? ఏం చేయాలో మీకు చూపిస్తాను. మొదటి పేతురు 2:22-23, పేతురు రాసిన మొదటి పత్రిక 2:22-23, ఆయన ఏం చేశాడు చూపిస్తే మీకు అర్థమైపోద్ది. 1 పేతురు 2:22-23, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన తిట్టినా కూడా బదులు, అదే ఆయన దూషించబడి బదులు ఏంటో చెప్పండి, దూషించబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించక. రెండు మాటలు నాకు బాగా నచ్చినాయి, ఒకటి బదులు దూషించక, రెండు బెదిరించక. నువ్వేం చేస్తావు? మా అమ్మని తీసుకొస్తాను అంది ఒక ఆవిడ, అవతల ఆవిడ పరిగెత్తుకొచ్చింది, బాబోయ్ వాళ్ళ అమ్మగారు వచ్చేస్తారండి అని. ఏం నీకెందుకు అంత భయం ఏంటండి? వాళ్ళమ్మ సంగతి మీకు తెలియదు పాస్ట్ గారు అని. ఈవిడికంటే వాళ్ళమ్మ అమ్మ కదండి, అమ్మే సీనియర్, డైలాగుల్లోనూ చిట్టాలు చిట్టాలు చెప్పడంలోనూ పూర్వ చరిత్రలకు హృదయంలో నుంచి హార్డ్ డిస్క్ తీయడంలోనూ ఫైల్స్ ఓపెన్ చేయడంలోనూ ఆ యువర్ ఎక్స్పర్ట్. బదులు మాట్లాడలేదు, బెదిరించలేదు, దౌర్జన్యం జరిగింది, మాట్లాడు. ఏమండి మీరు ఎక్కడైనా ఎవరికిందైనా ఉద్యోగం చేసినా చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు ఏమైనా మీ మీద ఏదైనా ఒక విషయంలో కొంచెం ఒక డైలాగ్ పడింది అనుకోండి, మీరు చేయలేదు చేశారన్నారు అనుకోండి, సొలుగుతూ పనిచేస్తారా నవ్వుతూ పనిచేస్తారా? నెక్స్ట్ పని, నెక్స్ట్ పని మాట్లాడన్నారా? పని చెయ్యాలనిపిస్తుంది అసలు? మనస్ఫూర్తిగా పనిచేస్తారా? అప్పుడు మీరు తుడుస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మనస్ఫూర్తిగా తుడుస్తారా? ఆ చీపురు తిరగాలనిపిస్తుంది వాళ్ళ మీదకి, అదే మీ ఓనర్ని వేసి నాలుగు పీకితే కానీ నీ మనస్. అతడు దౌర్జన్యం పొందిన బదులు మాట్లాడలేదు, బెదిరించలేదు, ఏమీ చెప్పలేదు. దౌర్జన్యం పొందినప్పుడు నీ మాటలను బట్టి నీ ఫలాలు మధురమైన ఫలాలా, పుల్లటి ఫలాలా, మంట పుట్టిచ్చే ఫలాలా, ఏమొస్తాయి చెప్పండి మనకి? ఉప్పు కారం పెట్టామంటారు కదా. నీ మాటలు నిజంగా ఎంత అసహ్యమైన క్రైస్తవుడుగా నువ్వు కనపడతావు తెలుసా దేవుని దృష్టిలో? ఆ మాట్లాడేటప్పుడు ఆ తీవ్రమైన సందర్భాల్లో నీ ముఖం మారిపోద్ది, ఎలా నెక్కబడిచిపోతాయి అన్నీ. ఆగం, తగ్గం, ఓపిక పట్టం, క్షమించం. వెంటనే ఇచ్చేయకపోతే ఇంకేదో అవుతుంది కెమిస్ట్రీ. దేవుని మాట చెప్తుంది, ఎంతటి కోపిస్ట్ అయినా సరే సున్నితంగా అవతలాడు మాట్లాడితే ఏమవుతారు? అవుతాడు, అవుతాడా లేదా? మరి నువ్వు కూడా రెండు డైలాగులు రెచ్చిపోతే నీ ఫలాలను బట్టి నీ క్రిస్టియన్వా కాదని తేలిపోద్ది. ఈరోజు మీరు పెద్ద చర్చి కట్టించాము, లక్షల కానుకలు ఇచ్చేస్తున్నాము, టీవీ ప్రోగ్రాంలన్నీ మా కింద మా పేర్లే వచ్చేస్తే, మా ఫ్యామిలీ ఫోటో చూసావా? నువ్వు నీ హార్ట్లో నిండింది నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, బయట నీ జీవిత ఫలాలేంటి, ఒక క్రైస్తవుడిగా నీ సాక్ష్యం ఏంటి, దాని మీద ఆధారపడి ఉంటుంది నీ లైఫ్. ఇట్స్ నాట్ దట్, నువ్వు చేసే పని కాదు అది. ఈరోజు నువ్వు చెప్పుకుంటున్న క్రైస్తవుడుగా నీ పేరు ఇమానియల్ అయిపోవచ్చు, నీ పేరు రూతముగా మార్చేసుకోవచ్చు, కానీ నీ ఫలాలను బట్టి నీ జీవితం ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. హౌ ఈజ్ యువర్ బిహేవియర్ అండ్ ఫ్రూట్స్? నీ ఫలాలు ఎలా ఉంటున్నాయి ఒకసారి ఆలోచించు. ఏమండి, మనందరికీ తెలుసు, సాధారణంగా నేను కొన్ని పదాలు వాడతాను, మీకు ఎప్పుడైనా ఆ పదాలు వినపడతాడు. ఉక్రోషం, ఏంటది? ఆవేశం, ఓర్వలేనితనం, పౌరుషం. ఈ పదాలు మీకు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? కూల్గా స్పందిస్తారా, రెచ్చిపోతారా? మాట్లాడండి. నీ లోపల వ్యక్తి ఏంటో నీకు తెలుసు, నువ్వేంటో బయటకు కనపడినంత కాదని నాకు తెలుసు. బయటకు ఎలా ఉన్నారు చూడండి, ఇక్కడ ఎంత పక్కలు చూడండి, ఎంత సాఫ్ట్గా ఉన్నారు. ఆత్మీయులు, ఆత్మ సంబంధులు, పరిపూర్ణులు, ఇంకేమన్నా మాట ఉంటే పరలోకం ఇప్పుడు వెళ్ళిపోతారేమో వీళ్ళు అనిపించేటట్టు ఉన్నారు. ఎల్లరన్న విషయం నీకు కూడా తెలుసు. ఏంటది అంటే, ఆ సమయంలో వినడానికి వేగిరు పడుతూ మాట్లాడడానికి కొంచెం ఆగాలి, ఒక స్టెప్ తీసుకోవాలి. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ గాడ్, లెట్ ద గాడ్ స్పిరిట్ విల్ వర్క్ ఇన్ మీ. నన్ను ఒప్పుకు పట్టని ప్రభువా, నన్ను ఆపు ప్రభువా, నాకు సహాయించే ప్రభువా. ఎప్పుడైతే నీ మీదకు విమర్శలు వచ్చేసాయో అలాంటి పరిస్థితుల్లో ఎదుటి వారికి నిజం రుజువు చేసే అవకాశం నీకు ఉండొచ్చు పిల్లరా. బట్ బీ వెయిట్, బీ స్టిల్. నీకు రుజువు ఉంది కదా అని చెప్పి వెంటనే తేల్చేసుకుందామని చెప్పి రాత్రికి రాత్రి నువ్వేం బయలుదేరక్కల్లా. యు వెయిట్, నువ్వు ఓపిక పట్టినప్పుడు నీ ఫలాన్ని బట్టి నీ క్రైస్తవ జీవితం దేవుడు ఎదుట కనపరుచుకుంటుంది. ఎంత ఓపిక పట్టగలం, ఎంతవరకు ఓపిక పట్టగలం, ఎంత సమయం నిన్ను నువ్వు తగ్గించుకుని ఆ ప్రదేశంలో నీకు నువ్వు సమాధానం చెప్పుకోవచ్చు? నిజానికి ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో దేవుడు ఒక మాట కోరుకుంటాడు, ఏంటంటే, అమ్మయ్యా ఇవాళ నా బిడ్డ గొర్రె పిల్ల స్వభావంలోకి వచ్చింది అంటాడు. ఏంటది మన ఆ మాటలండి, గొర్రె పిల్ల స్వభావం? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. గొర్రెపిల్ల కషాయోడినే నమ్ముద్ది, ఎవరిని? ఆడు చంపుతాడని తెలుసు, తలంచుకుని వెళ్ళిపోద్దా లేదా? నువ్వు ఆడు చంపుతాడని తెలిసిపోయిన తర్వాత నువ్వు సింహంగా మారిపోవు, గొర్రెపిల్లవే. ఆడు చంపబోతున్నాడని తెలిస్తే నువ్వేమైపోతావు? పంజా ఓపెన్ అవుతుంది, బయట కనబడవు, లోపల ఆ కూరలు పళ్ళులో ఉండవు, నాలుగులో ఉంటాయి. సర్ప విషం ఉన్నది అని ఉంది, నోరుతోనే చంపేస్తావు, సూపులతో మిగిలిన చంపేస్తావు. ఇక నీ చేతులు ఇసురుతూ ఉంటే ఆడికి ఎక్కడ తగిలితే ఏమైపోతారో తెలీదు. జాగ్రత్త, గొర్రె పిల్ల స్వభావం. మళ్ళీనండి, ఎక్కడైనా రాసుకోండి, మీ ఇంట్లో మీకు బాగా కోపం తెప్పించే మనుషులు ఎదురుగా ఉండేటప్పుడు వాళ్ళ వెనకాతల ఆ కిటికీ మీద ఆ గోడ మీద గొర్రె పిల్ల స్వభావం అన్నాను, నీకు రెచ్చిపోతా ఉంటుంది లోపల. గొర్రె పిల్ల స్వభావం కళ్ళకు కనపడతా ఉంటుంది. అదే కనపడితే మార్పు ఎప్పుడు వస్తుంది? వినపడినప్పుడు, కనపడినప్పుడే జరుగుద్ది. కాబట్టి నిన్ను బట్టి నీ క్రియలు లోపల నుంచి బయటకు ఎలా వస్తాయో ఒకసారి జ్ఞాపకం చేసుకో. క్విక్గా నేను ముందుకెళ్తా. నెంబర్ 4, మొదటి విషయం ఏం చెప్పండి? నిన్ను నమ్మచ్చా అంటే గుట్టుని దాస్తావా, బయటపెట్టకుండా ఉంటావా, ఎక్కడికక్కడే తిరగబోతుగా తిరగకుండా ఉంటావా చూసుకో. నెంబర్ 2, అవిశ్వాసపు ప్రతికూల మాటల్ని ఒప్పుకోకుండా ఉండడం. నెంబర్ 3, ఎదురు చెప్పకపోవడం. ఎదురు చెప్పడానికి సమాధానం చెప్పొద్దా నేను అంటలా, బెల్లం కొట్టుండు రాయిలాగా పడుండు అని నేను అంటలా. నువ్వు చెప్పాల్సిన పద్ధతికి కొంచెం వెయిట్ చేసి కూల్గా సాత్వికంగా నెమ్మదిగా వినటానికి వేగిరు పడుతూ చెప్పమని. రైట్, నాలుగో విషయం, ఎఫ్సీ 4:29, ఎఫీషియన్స్ 4:29. ఎఫెసీ 4:29. వినువారికి మేలు, ఎఫెషియన్స్ 4:29, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానివ్వకండి. అపహాసుకులకు దూరంగా ఉండండి. ఎంతమంది విన్నారు ఈ మాట? అపహాసులకు దూరంగా ఉండాలా వద్దా? కీర్తన 1 మనం చదువుతాం, అపహాస్య పద్ధతులకి మనం దూరంగా ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది దేవుని యందు ఆనందించడంకి అపహాసకుల మధ్య ఆనందించడానికి వ్యత్యాసాన్ని గుర్తించగలం? రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, రిజాయిసింగ్ విత్ ద పీపుల్. నీకేది ఇష్టం చెప్పు. ఏమండి, ఒక మ్యారేజ్కి వెళ్ళాం, హలో, ఓ మ్యారేజ్కి వెళ్ళాం, బాగా ఖరీదైన వాళ్ళు మ్యారేజ్, అదే మీకు బాగా కావాల్సిన వాళ్ళు అండి. మీరు ఎలా వెళ్తారా? సామాన్యంగా వెళ్తారా, ఖరీదుకి వెళ్తారా? ఓలా క్యాబ్లో దిగారు, ఇంకా రకరకాలుగా తయారేసుకున్నారు, మొత్తం అన్ని దిగేసుకుని వెళ్ళారు. మీరు ఆ ప్రదేశంలో మీ దగ్గర కూర్చున్న మనుషులందరూ మాట్లాడుకుంటున్నటువంటి పిచ్చాపాటి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆళ్ళు, ఈళ్ళు, ఆళ్ళది, ఈళ్ళది, దాని మధ్యలో నీకు ఆనందం ఉంటుందా? దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తే ఆనందం విలువగా ఉంటుందా? నిజం చెప్పండి, ఛాలెంజ్ చేసి చెప్పండి, నీ రెండింటిలో ఏది ఇష్టం? ఏది ఇష్టం? నీ ఫ్రెండ్స్, నీ రిలేటివ్స్, నీ ఆత్మీయులు, నీ బంధువులు, అక్కడే నీకు ఇష్టం. ఈ వ్యత్యాసం నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులకు వెతికితే తెలుస్తుంది. ఎంతమంది వెతుకుతారు చెప్పండి ఇక్కడ? మొన్న నిన్న నాకు మ్యారేజ్ చేయమని ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, పాస్ గారు ఆదివారం పెట్టిండి అన్నాడు. ఇదేంటండి, రెండు కలిసి వస్తాయన్నాడు. అంతేగాని లోపల ఇంకో కాన్సెప్ట్ ఏదో ఉంది. ఈరోజు అపహాస్యపు పద్ధతుల మధ్య నీవు మాట్లాడడానికి ఎలాంటి పరిస్థితులను ఉంచుంటున్నావు ఒకసారి చెక్ చేసుకో. అక్కడ నువ్వేమి మాట్లాడకుండా ఎంజాయ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే అందరినీ నోరు మించి నువ్వు ఒక్కదానివే మాట్లాడు, నువ్వు ఒక్కడమే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ ఫలాలు బయటకు వస్తాయి. దాన్ని బట్టి నీ ట్రీ ఏంటో, నీ చెట్టు ఏంటో తెలిసిపోద్ది, నీ పునాది ఏంటో తెలిసిపోద్ది, నీ ఫలింపు ఏంటో తెలిసిపోద్ది, నీ వ్యాపించిన పద్ధతి ఏంటో తెలిసిపోద్ది, నీ ఆత్మీయ క్రైస్తవ్యపు సంపూర్ణ రుజువు బయటకు వచ్చేస్తాయి నీ ఫ్రూట్స్ను బట్టి. ఎలా ఉంది అపహాస మాటలు పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి చూడు. సాయంత్రం 26:4, ప్రొవర్బ్స్ 26:4, త్వరగా సాయంత్రం గ్రంథం 26:4, వాని మూడుతో చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము. ఆడ అలా మాట్లాడుతుంటే నన్ను నోరు మూసుకోమని చెప్తావేంట్రా? నన్ను మాట్లాడిని, ఆడి చెప్పని, ఆడి ఏదో మాటలు మాట్లాడుతుంటే నన్ను మాట్లాడదా, నన్ను మాట్లాడాలి, నేను చెప్పని. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులతో ఎలాంటి మాటలే మాట్లాడతారు? మూడత చొప్పున. వాళ్ళు ఒక మాట అనడానికి అర్హత ఉంది, మనం పడడానికి అర్హత ఉంది, అంతేగాని తిరగబడమని చెప్పట్లేదు బైబిల్. కోపం రాకపోద్దని వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు కూడా కోపం రాపకుండా ఉండే పద్ధతిలో జీవించమని చెప్తుంది పిల్లలారా. మూడత చొప్పున వాళ్ళకి మీరేమి, వాళ్ళు మూర్ఖంగా మాట్లాడితే మీరెందుకు మాట్లాడాలి? మీరెందుకు సమాధానం చెప్పాలి? మీరెందుకు ఆ పరిస్థితులను తిరుగుబాటు చేసే పద్ధతులు మాట్లాడాలి? దయచేసి ఎలాంటి పరిస్థితుల్లో చెక్. ఒకవేళ ఇస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు వాడిని పోలు ఉంటావని చెప్పాడండి. యూ విల్ బి లైక్ ది సేమ్. వాళ్ళకి నీకేం తేడా ఉండదు. నీ మాటలు సమాజంలో క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితం మీద, నీ ప్రభువుతో నువ్వు చిన్న సంబంధం మీద పడుతున్నాయి. చూసుకో, ఒక్క ఫ్రూట్ను బట్టి చెట్టు ఎలా ఉంటుందో తెలిసిపోద్ది. ఆత్మీయమైన జీవితంలో ఉన్న నువ్వు మోసకరమైన పద్ధతుల్లో ఎక్కడైనా ఎలాంటి విషయాలను, చెత్త విషయాలు వినడం, తెలుసుకోవడం, మాట్లాడడం కంటే నీలో చెత్తను తొలగించుకోవడం చాలా శ్రేష్టం. పనికిమాలిని వినడం మొదలేండి. నీలో ఉన్న పనికిమాలిని బయటికి తీసుకోవడానికి ప్రయత్నించండి. అపహాసపు మాటలు, దానికే ఈ రోజుల్లో ఉన్న లేటెస్ట్ పేరు సెటైర్ లేయడం. అపహాస్యపు పద్ధతులు, ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక రకంగా కించపరిచే, నీచమైన, తక్కువ చేసి, చులకన చేసి, సిగ్గుపరిచి, అవతరవాడు దుఃఖపడితే, కష్టపడితే, నలిగిపోతే, వేదన చెందితే నువ్వు ఆనందించడం. అపహాస్య పద్ధతులు నీ ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. జాగ్రత్త, నీ ప్రభువుని ఆనందింప చేయలేవు. జాగ్రత్త, ఈరోజు నువ్వు ఎవరైనా సరే నీ దగ్గరికి ఏదైనా సమాధానం విషయంలో ఒకవేళ మాట్లాడితే ఆ ప్రదేశంలో నువ్వు ఎలా ఉంటావో చూసుకో. వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో చూసుకో. కూర్చునే చోట కూర్చుంటావా, దూరంగా ఉంటావా, ఎలా ఉంటావు, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ పద్ధతులు ఎలా ఉంటాయి. ఈరోజు ప్రభు మనకి 4 విషయాలు నేర్పుతున్నాడు. మొదటిది, నీ గుట్టు దాయటం నీకు తెలుసా? తిరగకుండా తిరుగుబోతులాగా ఉండకుండా ఉండడం నీకు తెలుసా? రెండో విషయం, నీవు అవిశ్వాసపు మాటలు మాట్లాడకుండా ఉండడం నీకు తెలుసా? మూడో విషయం, మాటలతో ఎదురు చెప్పకుండా ఉండడం నీకు తెలుసా? సమాధానం ఇవ్వడం నీకు, కంట్రోల్లో ఉండడం నీకు తెలుసా? 4, అపహాస్యకులకు దూరంగా ఉండడం నీకు తెలుసా? నీ హృదయం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి నిర్ణయం తీసుకో. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. మా ఫలాలను బట్టి మా ఆత్మీయతలు గుర్తించబడతాయని మరోసారి హెచ్చరిక చేస్తున్నది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే, మా బలహీనతలు మాకు తెలుస్తున్నాయి. స్వచ్ఛమైన పద్ధతిలో మేము ఉండలేకపోతున్నాం. సమాజంలో క్రైస్తవులుగా చలమణైపోతున్నాం. మా మాటలు బయట